ఇప్పుడు ఐల గీత అనేటువంటి దాన్ని చెప్పబోతా ఉన్నాడు. ఓ ఉద్ధవా, నన్ను గనక పొందాలి అని అంటే మానవ దేహం ఒక్కటే శ్రేష్టమైనటువంటిది, మిగిలినటువంటి ఏ దేహం వచ్చినప్పటికి కూడా మోక్షాన్ని పొందటానికి వీలు లేదు. ఇటువంటి మానవ జన్మని పొందినటువంటి మనిషి, మానవుడు విషయభోగాలతో కూడుకొని విషయభోగాల యందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళతో స్నేహం చేస్తూ అలాగనుకున్నట్లయితే అతడు పతితుడు అవుతాడు. అందుకు ఉదాహరణగా ఈ ఐల గీత అనేటువంటి దాన్ని చెబుతున్నాను. అంటే ఇలుడు అనేటువంటి వాడికి సంబంధించినటువంటి గథ. ఎవరైనా అని అంటే పురూరవ చక్రవర్తి. ఎందుకని ఇక ఆ పేరు వచ్చిందనంటే చంద్రుడి యొక్క కుమారుడు బుధుడు, బుధుడికి ఇలా అనేటువంటి భార్య, వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు పురూరవుడు. అందుకని ఇలకి పుట్టినటువంటి వాడు కనుక ఇలుడు అన్నారు. అందుకని ఇలుడు చెప్పినటువంటిది కనుక ఇల ఐల గీత అయింది. సరే, పురూరవుడు ఊర్వశి యందు అనురక్తుడై ఆమెతో అనేక రాత్రులు గడిపాడు. ఊర్వశి కొంతకాలం అయిన తర్వాత పురూరవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంది. ఆ వెళ్ళిపోతా ఉంటే పురూరవుడు పిచ్చివాడిలాగా ఆ వెంటబడి, ఓ ప్రియా, ఓ ఖజనాత్పురాలా, నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్తున్నావు, వెళ్ళొద్దు ఉండు అని చెప్పి వెంటబడుతున్నాడు. ఆ వెంటబడేటప్పుడు ఎలా ఉన్నాడంటే నగ్నంగా ఉన్నాడు. అంటే ఒంటి మీద బట్టలు ఉన్న సంగతి కూడా తెలియదా. ఆ ఊర్వశిని వదిలిపెట్టి ఉండలేక అలా వెంటబడుతూ ఉండాలి. సరే, అలా వెళుతూ వెళుతూ ఉంటే ఇది మోహంలో మునిగినటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అని తెలియజేస్తూ, సరే ఆమె ఎందు ఆ సంభోగాసక్తి బాగా ఉన్నది కనుక ఈ పునరుడు ఒక అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని ఆచరించాడు. ఆచరించి గంధర్వ లోకానికి వెళ్ళాడు. చాలా కాలం అక్కడ ఊర్వశితో కలిసి మత్తులో ఉన్నాడు. అంటే ఆమెతో సంభోగానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. బహుకాలం ఆమెతోటి కలిసి ఉన్న తర్వాత మళ్ళీ ఆమె వెళ్ళిపోయింది. ఆ వియోగంతో మనస్సంతా వికలమై పరితపించిపోతా ఉన్నాడు. ఐహ్యభోగాలన్నీ కూడా ప్రారంభంలో బాగా సుఖాన్ని ఇచ్చే ఉన్నట్టే ఉంటాయి, కానీ చివరికి మాత్రమే దుఃఖాన్నే వదిలిపెడతాయి. ఎవరైతే ఈ భోగాల వెంట, ఈ లౌకికమైనటువంటి భోగాల వెంట పరుగు తీస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు తుచ్చులు. అటువంటి వాళ్ళని అనుసరించేటువంటి వాళ్ళు కూడా గుడ్డివాడిని పట్టుకొని అనుసరించేటువంటి గుడ్డివాళ్ళ లాంటి వాళ్ళే అంటున్నారు. పురూరవుడు చెప్తూ ఉన్నాడు, అయ్యో ఏమిటి నా మోహం, ఊర్వశి ఆలింగనం అనేటువంటి మైకంలో పడి దొరికిపోతూ ఉన్నటువంటి దివారాత్రాన్ని, రాత్రింపగలని నేను గుర్తించలేకపోతా ఉన్నా. ఉదయాస్తమయాలు నాకు తెలియటల్లా. ఎందుకనంటే ఆ ఊర్వశి యొక్క భక్తులనే ఉన్నా. అంటే మోహం అనేటువంటిది నన్ను ఇంతలాగా ముంచేసింది. నేను రాజశ్రేష్ఠుణ్ణి, కొన్ని రాజ్యాలకి చక్రవర్తిని, అయినప్పటికీ కూడా ఈ మోహానికి గురి కావటం వల్ల స్త్రీల చేతిలో ఆటబొమ్మనైపోయాను. ఆమె నన్ను వదిలి వెళుతూ ఉంటే పిచ్చివాడిలాగా రోదిస్తూ ఆమె వెంట నగ్నంగా వెళుతూ ఉన్నాను. ఆ విషయం కూడా నాకు తెలియకుండా ఉంది. ఆమె గాడిదలాగా నన్ను కాలుతో తన్నింది. అసలు నాలో చక్రవర్తిత్వం అనేటువంటిది ఇంకా ఎక్కడ ఉన్నది? ఎవడి యొక్క మనస్సు స్త్రీలకు వశమై ఉంటుందో అటువంటి వాడి యొక్క విద్య కానీ, తపస్సు కానీ, త్యాగం కానీ, అధ్యయనం కానీ, ఏకాంతవాసం కానీ, మౌనం కానీ సర్వము కూడా వ్యర్థమైపోతాయి. నేను చక్రవర్తిని అయినప్పటికీ కూడా ఒక గాడిదలాగా స్త్రీకి వశపడిపోయాను. నాలాంటి మూర్ఖుడు ఈ లోకంలో ఎవడుంటాడు? ఇంకా ఊర్వశి అధరామృతాన్ని పానం చేస్తూ నా కామాన్ని తృప్తిపరచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంతకాలమైనా సరే ఈ కామం అనేటువంటి తృప్తి చెందటం లేదు, అనుదినము కూడా వృద్ధైపోతా ఉంది. ఊర్వశి నాకు అపకారం చేయలా, ఎందుకంటే అపచారం అంతా నాది, నాకు నేనే అపకారం చేసుకున్నాను. ఎవరైనా సరే తాడుని పాము అని భ్రమిస్తే అది తాడు యొక్క తప్ప, అది భ్రమించినటువంటి వాడి యొక్క తప్పే. ఊర్వశి అనేక విధాలను వారించింది, యుక్తాయుక్త విచక్షణ నాకు బోధించింది. భ్రమించినటువంటి నా మనస్సు సత్యాన్ని గ్రహించలేకపోయింది. ఆమె దేహాన్ని పుష్ప సదృశ్యంగా నేను వర్ణించా, కుసుమకోమలమైనటువంటి దేహం అని వర్ణించా. ఆహాహా, మోహం ఎంత భయంకరమైనటువంటిది. ఈ స్త్రీ సుఖమంతా, ఈ స్త్రీ సుఖం అనేటువంటిది ఎంతో అందంగా ఉన్నది. ఈమె ముక్కు ఎంత బాగా ఉంది, ఆమె దరహాసం ఎంత బాగా ఉంది, ఆమె పెదవులు ఎంత దొండపండులాగా ఉన్నాయి అని మోహవశులవుతా ఉంటారు ప్రజలంతా కూడా అని పురూరవుడు గానం చేస్తూ ఉన్నాడు. మమకారం అన్ని మారణహోమాలే కల్పిస్తుంది. ఈ మమకారం అనేటువంటిది మానవుణ్ణి నీచాతి నీచానికి దిగజారుస్తుంది. స్త్రీ దేహం ద్వారా నీవు తృప్తిపరిచేది ఎవరిని? నీ దేహాన్నే కదా, నిన్ను కాదు కదా, ఆత్మను కాదు కదా. మరి దేహం నీవా? దేహము నువ్వు పొంది ఉన్నావు, దేహము నీది కానీ దేహం నువ్వు కాదు కదా. మరి దేహం మీద అంత మమకారం ఎందుకు? నీవు కానటువంటి దాని మీద ఇంత మమకారం ఎందుకు? ఈ దేహం అనేటువంటిది అజ్ఞానం చేత కల్పించబడింది. స్త్రీ దేహం పైన మోహం తయారు చేసుకుంటా ఉంది. బాగా విచారిస్తే ఈ దేహం నీవు కాదని అర్థమైపోతుంది. నిజంగా దేహం నీవే కనుక అయినట్లయితే దాని మీద నీకు హక్కు ఉండాలి. కానీ బాగా విచారిస్తే ఈ దేహాన్ని అందించినటువంటి తల్లిదండ్రులకి దేహం మీద హక్కు లేదా? వాళ్ళు ఇచ్చిన దేహం మీద వాళ్ళకి హక్కు లేకుండా పోతుందా? అర్ధాదిగా నీ జీవిత భాగస్వామిగా వచ్చినటువంటి భార్యకి నీ దేహం మీద హక్కు లేకుండా ఉంటుందా? నీవు ఎవరినైతే ఆశ్రయించుకుని దేహాన్ని పోషించుకుంటున్నావో అతడికి నీ దేహం మీద హక్కు లేకుండా పోతుందా? నీ మిత్రులకి ఈ దేహం మీద హక్కు లేకుండా పోతుందా? పంచభూతాలకి దేహం మీద హక్కు లేకుండా పోతుందా? ఈనాడు ఇంతమందికి హక్కు ఉన్నటువంటి ఈ దేహం రేపు శ్మశానంలో కుక్కలకి నక్కలకి హక్కు లేకుండా పోద్దే. కాబట్టి ఇటువంటిది ఈ దేహము అనేటువంటి భావన ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వివేకైనటువంటి మానవుడు దేహభ్రాంతిని విడిచిపెట్టాలి. ఇంద్రియ విషయాలను గురించి, భోగాల గురించి చింతించకూడదు. మనస్సు వికలం కాకుండా చూసుకోవాలి. ఓ ఉద్ధవా, ఈ విధంగా పురూరవుడు వైరాగ్య మనస్కుడయ్యాడు. అంతకుముందు ఎంతైతే మమకారము రాగము ఉందో ఇప్పుడు ఆ ఓర్వశిని విడిచిపెట్టి వైరాగ్యంలోకి వచ్చాడు. అతడిలో మోహం అంతా తొలగిపోయింది, కాలుష్యం అంతా కరిగిపోయింది. నా మీద ఉన్నటువంటి భక్తితోటి అతడి యొక్క చిత్తం అంతా నిండిపోయింది. ఆ తర్వాత అతడు భక్తిలో బాగా తరించిపోయాడు అని శ్రీకృష్ణుడు చెప్పి సన్మార్గంలో నడుచుకునేటువంటి విధానాన్ని ఇప్పుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు. ఓ ఉద్ధవా, బుద్ధిమంతుడైనటువంటి మనుషులు తప్పకుండా సత్సంగాన్ని పొందాలి. సత్పురుషులు ఎవరంటే నిరపేక్షులు, అంటే కోరికలు లేనటువంటి వాళ్ళు. ఏ వస్తువునందు కానీ, ఏ విషయమునందు కానీ వాళ్ళకి ఆసక్తి ఉండదు. అగ్నిదేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళకి చలి కానీ, భయం కానీ, అంధకారం కానీ ఎలాగైతే ఉండదో, సత్పురుషుల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి కర్మ జాడ్యం కానీ, సంసార భయం కానీ అజ్ఞానం కానీ ఉండదు. నీటి యందు మునిగినటువంటి వాడికి ఒక నౌక అతనికి శరణ్యం, అలాగనే భీకరమైనటువంటి ఈ సంసార సాగరంలో మునిగిపోయినటువంటి వాడికి అదిగో సత్పురుషులైనటువంటి వాళ్ళే నావ. ప్రాణులకి అన్నం జీవనాధారం, ఆర్తులైనటువంటి జనులకి పరమాత్మే ఏకైక ఆధారం. పరలోకంలో ధర్మం ఏదైతే ఉందో అదే మానవులకి ధనంగా చలామణి అవుతుంది. ఈ లోకంలో డబ్బు కావాలి, బ్రతకాలన్నా తినాలన్నా ఏ వస్తువునైనా కొనుక్కోవాలన్నా అన్నిటికీ డబ్బు కావాలి. ఈ డబ్బు ఆ లోకాల్లో పనికిరాదు, ఈ డబ్బు ఇక్కడే వదిలిపెట్టేసేయాలి. మరి అక్కడ ఏం డబ్బు వస్తుంది, ఏం డబ్బు కావాలి అంటే నీ ధర్మం నీ పుణ్యం ఏదైతే ఉందో అదే, కాబట్టి దాన్ని ఆచరించాలి అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చివరిలో అంటే ఏ ప్రకారంగా నడుచుకోవాలనేటువంటి విషయంలో సలహా చెప్పాడు. ఇప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రశ్నిస్తున్నాడు, కృష్ణ ఆత్మేమో చైతన్య స్వరూపం, కాబట్టి సుఖ దుఃఖాలంటే దానికి తెలియదు, మరి దేహమేమో జడం కాబట్టి దానికి కూడా సుఖ దుఃఖాలంటే తెలియదు, మరి సుఖ దుఃఖ అనుభవాలు ఎవరికి కలుగుతున్నాయి, ఆత్మక అవసరంలే, దేహానిక తెలియదు అది జడం కాబట్టి, మరి సుఖ దుఃఖాలు ఎవరికి, నేను సుఖంగా ఉన్నాను దుఃఖంగా ఉన్నాను అంటున్నాను కదా అంటే అప్పుడు చెప్తున్నాడు భగవాన్, నిజం నువ్వు చెప్పింది, ఆత్మకి దేహేంద్రియాలతో సంయోగం కలిగినప్పుడు ఆ ఆత్మ జీవుడు అని అనుకుంటుంది, అంటే భ్రమలో ఉంటుంది, ఆ భ్రమలో ఉన్నటువంటి జీవుడికే ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా. మనకి కళ వచ్చిందంటే అందులో పాము కానీ పులి కానీ కనపడతా ఉంటాయి, ఆ కనపడేప్పుడు భయపడేవాడు ఎవడు, ఆ స్వప్న పురుషుడు భయపడతాడు, అంటే స్వప్నంలో ఉన్నంతవరకు స్వప్న పురుషుడు వాటిని చూసి భయపడతాడు, మరి మేలుకున్న తర్వాత ఆ స్వప్నము లేదు, ఆ భయపడ్డ స్వప్న పురుషుడు లేడు, ఆ స్వప్నంలో పులి సర్పం అవి ఏమీ లేవు. అదేవిధంగా ఈ జాగ్రత్తలో కూడా నువ్వు చూసేదంతా కూడా స్వప్నం లాంటిది, ఇక్కడ ఉండేటువంటి భయం కానీ శోకం కానీ ఇది కూడా నిజం కాదు. నువ్వు ఇందులో నుంచి మేలుకొని ఆత్మగా కనుక ఉన్నట్లయితే ఇవన్నీ కూడా రద్దు. కాబట్టి గారడీవాడు చూపించేటువంటి వస్తువుల్లాగా ఈ ప్రపంచమంతా అనిత్యమైనటువంటిదని తెలుసుకో, కేవలం స్వప్నతుల్యం గారడీవాడు చూపించినటువంటి వస్తువుల్లాంటిది. కాబట్టి నువ్వు చేయవలసింది ఏమిటంటే గురుబోధని పొంది జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని ధరించి ఈ అహంకారం అనేటువంటి దాన్ని ఛేదించి వాసనారహితులై ఈ భూమి మీద దేవతామూర్తిలాగా సంచరించు, ఇదే నీవు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యం అని శ్రీకృష్ణుడి యొక్క జ్ఞానబోధని చక్కగా విన్నాడు ఉద్ధవుడు. ఎందుకంటే శ్రీకృష్ణుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది, అంతటి విశ్వాసం ఉంది కనుక శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ప్రతి మాటని కూడా జాగ్రత్తగా విన్నాడు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు భగవాన్, నీవు బాహ్యంలోనేమో గురురూపానివి, ఆంతర్యంలోనేమో పరమాత్మని, బయటికేమో గురువి లోపలేమో పరమాత్మని, ఈ విధంగా భక్తులైనటువంటి వాళ్ళని బాహ్యాభ్యంతరాల్లో బయట లోపల చక్కగా నువ్వు రక్షిస్తూ ఉన్నావు. నీ విషయంలో భక్తులైనటువంటి వాళ్ళు రుణ విముక్తులు కావటం అంత తేలికైన విషయం కాదు అన్నాడు శ్రీకృష్ణుడు మందహాసాన్ని చిందిస్తూ ప్రేమతో చెప్తున్నాడు. ఓ ఉద్ధవ, నీ సాధనల ద్వారా మానవుడు మృత్యువును కూడా దాటి అమృతత్వాన్ని అందుకుంటాడో అటువంటి ధర్మాల్ని నేను చెప్పబోతా ఉన్నా. ఒకటి, భక్తుడు శాంతుడై ఉండాలి. శాంత స్థితి ఎప్పుడు వస్తుంది? కోరికలు కదలకుండా ఉంటే శాంతస్థితి వస్తుంది. కోరికలు కనుక ఆగకపోతే ఆ కోరికలు పరమాత్మకు సంబంధించినటువంటివి చెయ్యి. ఇదే నీకున్న మార్గం. శాంతంగా ఉండాలా? కోరికలుంటే శాంతి ఉండదు, కోరికలను వదులుకోలేవు, అప్పుడు భగవత్ సంబంధమైన కోరికలనే కోరుకు. రెండవది సత్సంగం. అన్ని విధాలుగా మీకు శుభాన్ని చేకూర్చేటువంటిది సత్సంగం. తన యందు సమస్తమైనటువంటి భూతముల యందు, తన యందు, అందరి యందు, అన్నింటి యందు, పశుపక్షాదుల యందు, మానవుల యందు, అన్నింటి యందు కూడా పరమాత్మనే దర్శించు. చెట్టు పుట్ట మొత్తం అన్నింటి యందు కూడా పరమాత్మనే దర్శించు. ఆచరించినప్పుడే శ్రవణం చేసినటువంటి విషయం సార్థకమవుతుంది. ఇక మూడు, ఉత్తముల యొక్క విషయంలో అసూయ చెందొద్దు. అసూయ అనేటువంటి జబ్బు చాలా ప్రమాదకరమైనటువంటిది. అలాగనే హీనుల విషయంలో తిరస్కారం వద్దు, సమస్థితిలో ఉండు. నాలుగు, పరమాత్మ ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉన్నాడు అని తెలుసుకో, అప్పుడు నీకు ఏ కొరత ఉండదు. సాధారణంగా మనం ఎవరవతను మనకి ఇదిగో మనవాడు ఉన్నాడు అని అనుకున్నప్పుడు మనకి ధైర్యం ఉంటుంది. అసలు పరమాత్మే ఉన్నాడు నాకు తోడుగా అని అనుకున్నప్పుడు ధైర్యం వస్తుంది, అప్పుడు ఏ కొరత కూడా ఉండదు, నిత్యతృప్తులై జీవిస్తూ ఉంటావు. ఇక ఐదు, మనసు భక్తి అనేటువంటిది బాగా భక్తితో నిండిపోవాలి మనస్సు, అప్పుడే పరమాత్మ సంతోషిస్తాడు. గురుదేవుడికి వందనం కనుక చేసినట్లయితే ఆయన సంతోషిస్తాడు, గురువు ప్రసన్నుడు కనుక అయినట్లయితే మనలో ఉన్నటువంటి పాపరాశి అంతా కూడా దగ్ధమవుద్ది. కనుక గురువుకి భగవంతుడికి వందనం చేస్తూ ఉండాలి. ఆరు, భక్తుడైనటువంటి వాడు నిత్యము కూడా తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి. ఎందుకనంటే మోక్షాన్ని అందుకోవటానికి కావలసినటువంటి ఈ దేహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులే. అటువంటి తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవటానికి వీలైనటువంటిది కాదు. అందుకనే వాళ్ళకి పదే పదే నమస్కరించడం వల్ల ఆ రుణభారం నుంచి నువ్వు విముక్తుడి అవుతావు. తల్లిదండ్రుల యొక్క సేవ చేయనటువంటి వాడికి ఈ లోకంలో ఏ రకమైనటువంటి పుణ్యఫలము దక్కదు. తల్లిదండ్రుల సేవ చేసేటువంటి వాడికి దేవతలు కూడా నమస్కారం చేస్తారు. ఏడు, నేను బోధించినటువంటి జ్ఞానాన్ని నీ బుద్ధిలో భద్రపరుచుకో, అదే ఉత్తమమైనటువంటి కార్యం. అంతేకాదు, ఈ జ్ఞానాన్ని ఇతరులకి అందించడానికి ప్రయత్నం చేయి. ఎవరు ఈ జ్ఞాన యజ్ఞాన్ని సాగిస్తారో అటువంటి వాళ్ళకి నన్ను నేనే సమర్పించుకుంటాను. ఓ ఉద్ధవ, నేను బోధించినటువంటి ఈ జ్ఞానాన్ని ఎవడు సుస్పష్టంగా నా భక్తులకు ఉపదేశిస్తాడో అటువంటి వారికి నన్ను నేనే సమర్పించుకుంటా, అతడికన్నా ఇష్టమైనటువంటి వాడు నాకు ఇంకెవరు ఉండరు. శుచి అయినటువంటి వాడు, సాధు అయినటువంటి వాడు, ఇలాంటి భక్తులైనటువంటి వాళ్ళకి ధర్మాన్ని ఉపదేశించు. దోషాలు లేనటువంటి బ్రాహ్మణులకు ఉపదేశించు. భక్తి కలిగిన శూద్రులకి, స్త్రీలకి కూడా ఉపదేశించు అని శ్రీకృష్ణుడు బోధించాడు. దేవా, పరమాత్మ, నిన్ను ఆశ్రయించినటువంటి నేను అజ్ఞానాంధకారాన్ని దూరం చేసుకున్నాను, నాకు మనసులో ఉన్నటువంటి వెలితి అంతా దూరమైపోయింది, వెలుగు చేరువైపోయింది, నాకున్నటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగిపోయినాయి, ఆంతర్యంలో శాంతి కలిగింది. ఓ మహాయోగేశ్వర, నీకు నమస్కారం. నిన్ను శరణు పొందినటువంటి వాళ్ళకి నీ పాదపద్మముల యందు అనన్యమైనటువంటి భక్తి కలిగినట్టు కలిగేటట్లుగా అనుగ్రహించు అన్నాడు. ఇక చివరిగా భగవానుడు, ఓ ఉద్ధవా, నీవిప్పుడు పరమ పవిత్రమైనటువంటి బదరికాశ్రమానికి వెళ్ళి ఆ ప్రదేశంలో నేను తపస్సు చేశాను చాలా కాలం, అది నేను తిరిగాడినటువంటి ప్రదేశం. అందుకనే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి తీర్థ జలాల్లో స్నానం చేయి, నీవు పవిత్రుడు అవుతావు. గంగానదిని దర్శించి నమస్కారం చేయి, నారచీరలు ధరించు, కందమూల ఫలాలు భుజించు, విషయాలందు విరక్తిని పొందు, ద్వంద్వాలను సహించు, ఇంద్రియాలను నిగ్రహించు, ఏకాంత ప్రదేశంలో మనసిద్ధుడై ఉండు, నాయందే ఆసక్తిని కలిగి ఉండు, గుణాతీతుడివై తరించు అని శ్రీకృష్ణుడు చివరిగా బోధించాడు. ఇక శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞ ప్రకారం ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. ఆయన యొక్క చరణ కమలాలను విడవలేక నేత్రాల నుంచి బాష్పాలు రాలుతూ ఉంటే ఆయన యొక్క చరణ కమలాలని అభిషేకించాడు తన కన్నీటితో. ఆ తర్వాత ఆయన పాదపద్మాలని మళ్ళీ మళ్ళీ దర్శిస్తూ అలా వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ కదలలేనటువంటి కాళ్ళని కదిలిస్తూ భద్రికాశ్రమానికి వెళ్ళాడు. ఉద్ధవుడు భద్రికాశ్రమానికి చేరుకున్నాడు.